వాక్య ధ్యానానికి సమయ వస్తుందిగా మనవి చేస్తున్నాను. వాయిస్ క్లారిటీ లేకపోతే అలర్ట్ చేయండి. వాయిస్ ఓకే అనుకుంటే మాత్రం దయచేసి మీ లైన్స్ కాన్ఫిగరేషన్ మళ్ళీ పెట్టుకొని వాక్య ధ్యానానికి సమయ వస్తుందిగా మనవి చేస్తా ఉన్నాను. దేవుని వాక్యం వద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. కొంచెం ఆలస్యం అయిపోయింది టాపిక్ వల్ల, డ్యూటీ వల్ల. దయచేసి ఆలస్యాన్ని బట్టి మన్నించాల్సి కోరుతున్నాను. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగచేసేదను. నీవు దానిని మడి మీద కొట్టుదు, అది నేను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. చదువుబడ్డ వాక్య భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి సెంటర్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన అన్ని సహవాసాలకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఐడి మారుతుంది కాబట్టి కొత్త సభ్యులు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వడానికి మీరు బాధ్యత తీసుకొని మీ సభ్యులు హాజరన్నట్లుగా చూసుకోవాల్సింది కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన అంశాల్లో ఈ రాత్రి మా ప్రయాణం మహబూబ్ నగర్ తృతీయ వార్షిక కోసం కొరకు చాలా దినాలుగా ప్రార్థన చేస్తా ఉన్నా. ఈ రాత్రి ప్రయాణం కొరకు ప్రార్థించండి. రేపు మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ సహవాసానికి శిక్షణా తరగతులు కలిగి ఉన్నాం. అట్లాగే ఆదివారం ఉదయం మందిరంలో పరిచర్య, సాయంకాలం వార్షికోత్సవ ఆరాధన, వాటి కొరకు ప్రార్థన చేయాల్సింది కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మీరు మాకు భాగ్యముగా వరముగా దయచేసినందుకు స్తోత్రాలు. ఉదయం మీ సన్నిధిని తోడుగా ఉంచారు. మధ్యాహ్నం ఇరుకులో విశాలతనిచ్చారు. ఉపవాస ప్రార్థనలో గడపడానికి సహాయం చేశారు. తిరిగి ప్రభువా సాయంత్రం సంగముగా మేమంతా కూడి ఆరాధించడానికి మీరు చూపిన మహాకనికరానికే మీకు వందన. సెంటర్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన అన్ని సహవాసాలు మీరు బలపరచమని వేడుకుంటూ ఉన్నా. ఉమ్మడి హైదరాబాద్ సహవాసాన్ని బలపరచండి. ఉమ్మడి గుంటూరు సహవాసాన్ని బలపరచండి. ఉమ్మడి ఏపీఎస్పీ సహవాసాలను, అగ్రికల్చర్ సహవాసాన్ని బలపరచండి. రాత్రి ప్రయాణాల్లో ప్రభు మీ సన్నిధి కోరుకుంటున్నాం. 22, 23 మా ప్రియులు మహబూబ్ నగర్ సహవాసానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చండి. ప్రతి ఆటంకం దూరపరచండి. ప్రాముఖ్యంగా శిక్షణా తరగతుల్లో వారికి అవసరమైన విషయాలు మీరు దయచేయండి. మీరు బోధించండి, మీరు బలపరచండి. గంభీరంగా వార్షికోత్సవం జరిగించండి. మిగిలిపోయిన నాగర కర్నూలు, వనపర్తి, జగిత్యాలలో, అలాగే టీచర్స్ మధ్య, మెడికల్ మధ్య నిబిడలు ఆశ కలిగి ఉన్నారు. ఆశతో వెళ్తూ ఉన్నాం. మా నోటిని నవ్వుతో నింపి తీసుకొచ్చే దేవుడు అన్నాన్ని స్తుతిస్తూ మరొకసారి సాయంకాలపు వాక్య ధ్యాన సమయాన్ని, ముందున్న ప్రార్థనా విజ్ఞాపన సమయాన్ని ఆత్మదేవ మీ స్వాధీనానికి అప్పగించుకుంటూ నాకు మాకు దీవెనకరంగా మార్చండి. దుష్టుడు కల్పించే ప్రతి శోధన దూరపరచండి. వైఫై పవర్ సమస్తాన్ని మీ స్వాధీనానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేక రీతిలో మనం గత కొన్ని దినాలుగా శుక్రవారపు సాయంకాలపు ధ్యానాల్లో భాగంగా శత్రువైన సాతాను గురించిన విషయాలు మనం ధ్యానం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఎట్లా పనిచేస్తాడు, ఎట్లా మోసం చేస్తాడు అన్న విషయాలు మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. మరొకసారి మూలవాక్యం ఆరంభాల పుస్తకం ఆదికాండంలో చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగం కొంచెం అర్థం కావడం తప్పకుండా అవసరం. కాబట్టి కొన్ని విషయాలు మరలా మీ గమనాన్ని తీసుకురావడానికి ఈ ప్రాముఖ్యమైన వాక్య భాగంలో నుంచి కొన్ని అప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేయడానికి ఆశపడతా ఉన్నాం. అందులో దీన్ని మనం ఏమంటామంటే, 3వ అధ్యాయం పతనాన్ని, పతనం యొక్క మూలాన్ని, మానవ పతనానికి కారణాలన్నింటినీ కూడా 3వ అధ్యాయం మాట్లాడుతూ ఉంది. అందులో దేవునితో మానవుడు సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడు ఆదాము అవలతోటి సహవాసాన్ని కోరుకుంటూ వారితో ఆ తోటలోకి సంచరిస్తూ ఉన్నారు. అలాంటి సహవాసానికి ఆటంకం, ఎడబాటు, భూలోకపు పరలోకంగా కనబడే ఏదైన తోటలో నుంచి నెట్టివేయబడ్డం, స్త్రీకి శాపం, పురుషునికి శాపం, గర్భవేదన, ప్రయాస, నుదుటి చెమట, రెక్కాడితే తప్ప డొక్కాడిన పరిస్థితులు, కష్టం, ఇవన్నీ మనం ఆదికాండ 3వ అధ్యాయంలో కొని తెచ్చుకున్నాం. 3వ అధ్యాయం కొని తెచ్చుకున్నాం. అయితే 3వ అధ్యాయం 15వ వచనంలో ఏదేని తోటలో జరిగిన ఆ పతనం పాపం యొక్క పర్యవసానం, శత్రు యొక్క తంత్రాలు, వాటన్నిటి వల్ల చాలా నష్టాలు కలిగినప్పటికీ అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన నష్టం, లేకపోతే మారిన పరిస్థితి ఏంటంటే, ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనంలో పోరాటం కొరకు వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆత్మీయ పోరాటం కొరకు వాక్యం మాట్లాడుతూ ఉంది. ఒకవేళ నేను ప్రశాంతంగా ఉండాలి, నాకు ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదు, అపోజిషన్ ఉండకూడదు, అనుకున్నదల్లా జరగాలి, పట్టిందల్లా బంగారం అవ్వాలి, ఊహలన్నీ కార్యరూపం దాల్చాలి, దేవుడు నా ప్రార్థనకి వెంటనే సమాధానం ఇవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్కాలం పొడిగించబడాలి, ఆస్తులు కలిసి రావాలి, అష్టైశ్వర్యాలు తులతోగాలి, అలాంటి జీవితాన్ని ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, ఆరంభాల పుస్తకం ఆది కాండంలో ఆది పుటల్లో ఏం చేస్తున్నామంటే, దట్ ఈజ్ అగనెస్ట్ ది బిబ్లికల్ కాన్సెప్ట్. బైబుల్ సిద్ధాంతానికి, బైబుల్ చెప్పిన సత్యాలకు మనం వ్యతిరేకంగా ఆలోచిస్తా ఉన్నాం, లేదా మనం వాస్తవానికి వ్యతిరేకంగా, వాస్తవానికి దూరంగా ఉన్నాం, ప్రాక్టికల్ గా మనం ఆలోచించట్లేదు. కాబట్టి ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనంలో వాక్యం ఏమంటుందంటే నీకును స్త్రీకిని, నీకు అంటే సర్పం, ఆ స్త్రీ అంటే స్త్రీ సంతానం, తర్వాత రాయబడ్డ మాట, నీకును స్త్రీకిని, సర్పానికి స్త్రీకిని వైరం. ఏదేని తోటలో స్త్రీని సర్పం మోసపుచ్చాడు, ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా చేశాడు, దేవుని చెప్పిన మాటకు అవిధేయత చూపించేటట్లుగా ప్రేరేపించాడు. ఆ వాక్యం అంటుంది నీకు సర్పానికి విరోధం, నీకు స్త్రీకిని విరోధం. దానికి అప్పుడేదో గొడవ వచ్చింది, అప్పుడేదో అవ్వను సాతాను మోసం చేశాడు, కాబట్టి అక్కడికే అది పరిమితం కాదు. తర్వాత మాట, నీ సంతానమునకును ఆమె సంతానమునకును, ఎవరి సంతానం? సర్ప సంతానానికి, స్త్రీ సంతానానికి వైరము కలగజేసేదను. దేవుడు వైరాన్ని పెట్టాడు సర్పానికి, సర్ప సంతానానికి, స్త్రీ సంతానానికి వైరాన్ని దేవుడు కలగజేశాడు. కాబట్టి ఈ జాతి వైరం, ఈ ఆది వైరం, అనాది కాలంగా వచ్చిన వైరం, దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి, మనం ఆ పోరాటంలో నిలవాలి. మనం మూలాలు మర్చిపోకూడదు. కాబట్టి దేవుడు కలగజేస్తాను అన్నాడు. అది అన్నకాడ పుట్టినోట్లో ఆయన స్త్రీ సంతానముగా వచ్చే ఆయన ఆయన సర్పము తల మీద పుట్టును. ఆయన సంతానం స్త్రీ సంతానంగా వచ్చిన ఆయన సంతానం సర్పం యొక్క సంతానపు తల మీద పుట్టును. ఇది జనరేషన్ టుగెదర్ జరిగే పోరాటం కొరకు రాయబడుతున్న లేఖనం ప్రవచనం. నీవు సర్పం సర్ప సంతానం దానిని అంటే స్త్రీ సంతానాన్ని మడి మీద కొట్టుదు. సర్పం మడి మీద కొడుతుంది, సర్పాన్ని తల మీద కొడతాము. ఇది అనాది కాలం యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ వరకు జరిగే పోరాటము, వైరము, ఆత్మీయ యుద్ధము జరుగుతూనే ఉంటుంది అని వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ సర్పం రూపంలోకి వచ్చిన సాతాను మనకి అర్థం కావాలి. నిజానికి పాముకి మనిషికి వైరం అన్నది సరైన అర్థాన్ని ఇవ్వదు. కానీ ఆది సర్పం ఈరోజు మనం కర్రలతో కొట్టి చంపుతున్న పాములు ముంగుర్తిగా లేకపోతే గత జ్ఞాపకాలుగా ఉన్నప్పటికీ బైబిల్ సాతానికి ఉన్న పేరు ఏంటంటే సర్పం కాదు, ఆది సర్పం, ఘట సర్పం, ఎర్రటి సర్పం అన్న మాటలు రాయబడ్డాయి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను. కాబట్టి సాతానుకు ఉన్న పేర్లలో ఒక పేరు సర్పం, ఆది సర్పం, ఘట సర్పం, ఆది సర్పం, ఘట సర్పం. ఏం చేశాడు? కాటేశాడా? అవునే. లేదు, ఏం చేశాడు? మనసులోకి విషం చిమ్మాడు, దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపించాడు, తినరాని పండు తినిపించాడు, ఆజ్ఞ అతిక్రమించేటట్లుగా చేశాడు. ఆజ్ఞ అతిక్రమం జరిగిన తర్వాత ఒప్పుకునే మనసు కాదు, కప్పుకునే మనసు, బొంకే స్వభావం, దేవుడికి నచ్చని స్వభావం, దేవుడికి నచ్చని స్వభావం. పౌలు ఆదిలో జరిగిన ఈ మోసం అక్కడతో అయిపోయింది, ఇక మనకేమీ లేదు అని భరోసా ఇవ్వడానికి కంటే కూడా చాలా భయపడతా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం పౌలు అన్న మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2 దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకునుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానం చేసి తిని సంఘం వధువు, ఆయన వరుడు. పౌలు ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధమైన కన్యకగా, పవిత్రాలైన కన్యకగా ఆయనకు సమర్పించాలని చెప్పి మిమ్మల్ని ప్రధానం చేశాను. 3 సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. డైవర్ట్ అవుతారు, డీవియేట్ అవుతారు, కుడికి గాని ఎడమకు గాని తొలగిపోతారు. ఆదిలో మోసం చేసిన మోసగాడు ఈరోజు కూడా మోసం చేస్తాడు. అవ మోసపోయినట్లుగా సంఘం కూడా మోసపోతుందేమో అని భయపడుతున్నాడు. ఆయన భయపడుతున్నాడు అని భయపడుచున్నాను అని 4వ వచనంలో అంటాడు. ఏలగనగా వచ్చిన వాడు ఎవడైనా మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినాను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినాను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినాను, ఇదేమి చిత్రం? యేసు అని చెప్పిన మాటలో బైబిల్లో చెప్పిన యేసే కాదు, యేసు కాని ఒక యేసు వస్తాడు. పరిశుద్ధాత్ముడు అని పలికినంత మాత్రాన ఆ పరిశుద్ధాత్ముడు అన్నాడు కాబట్టి బైబిల్లో ప్రస్తావించబడ్డ పరిశుద్ధాత్ముడు కొరకే వాళ్ళు మాట్లాడడం లేదు, వేరొక ఆత్మ వస్తుంది. బైబిలు దేవుని వాక్యము అని చెప్పినంత మాత్రాన బైబిల్లో ఉన్న వాక్యం కాదు, కలరింగ్ అదే, కానీ బైబిల్లో లేని వాక్యం వస్తుంది. అందుకే మోసము అన్న మాట దగ్గర వెంటనే తెలియదు, తర్వాత మోసపోయేకి తెలుస్తుంది. చూడ్డానికి బాగుంది అనిపిస్తుంది, అవ్వకు ఆ పండు చూడగానే కన్నులకు రమ్యముగా, ఆహారమునకు మంచిదిగా చాలా బాగా అనిపించింది, చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. అంతకుముందు అలా కనిపించలే. వాడు వచ్చి మాట్లాడిన తర్వాత కలర్ మారిపోయింది, దృక్పథం మారిపోయింది, చూసే విధానం మారిపోయింది, ఆశ పుట్టేసింది. కనులకు రమ్యమైనది, వివేకమిచ్చేది, ఆహారమునకు మంచిది, తినాలి, ఖచ్చితంగా తినాలనిపించింది. వాడు నోటి దగ్గర ఆహారాన్ని తీసేస్తే వాడు దొంగ, నోటి దగ్గర కూడి తీసేస్తాడు, నోటి దగ్గర అన్నం తీసేస్తాడు, వాడు పస్తులు పెడతాడు, వాడు కష్టపెడతాడు అని చెప్పి కాస్త అర్థమవుతాడు. వాడు ఎంత విచిత్రమైనడు అంటే పీకల దాకా తాగిపిస్తాడు, రకరకాల భోజనాలు పెడతాడు, నిద్ర పుచ్చుతాడు, మోసపుచ్చుతాడు, ఇస్తాడు, తీసేసుకుంటే అర్థమవుతుంది తీసుకోడు, ఇస్తాడు. కాదు, పౌలు బాధ ఏంటంటే మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటిస్తారు, మీరు పొందని మరి ఒక ఆత్మను పొందేటట్లుగా చేస్తారు, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను అంటాడు. అదే మాట 11వ అధ్యాయంలో కొనసాగుతూ 13వ వచనంలో అన్నాడు, అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారే ఉండి దొంగ అపోస్తులు. వేషానికేమో అపోస్తుల వేషము, రియాలిటీకి వచ్చేసరికి దొంగ. ఆ మాట మాట్లాడుతున్నాడు 14. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని చున్నాడు. వాడు వెలుగుదూత కాదు, దొంగ, వేషం ధరించుకున్నాడు, నమ్మగలుగుతాడు, మోసం చేస్తాడు. ప్రభునందు ప్రియులరా, నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే మనం సాతానుతో చేసే పోరాటంలో మనం కత్తి పట్టుకుని నిలబడితే, వాడు కత్తి పట్టుకుని నిలబడో, మనం బెదిరిస్తే పారిపోయో, అట్లా ఉంటే బాగానే ఉండేది. బైబిల్ సాతాను ముందు నుంచి దాడి చేయడు, వెనక నుంచి దాడి చేస్తాడు, బహిరంగంగా బయటికి కనబడి దాడి చేయడు, వాడు వేషంలో వచ్చి దాడి చేస్తాడు. అప్రమత్తంగా ఉండకపోతే, మలకువగా ఉండకపోతే, వాక్యాన్ని ఎరగకపోతే, యేసైనే నమ్ముకున్నావు అని నువ్వు అనుకుంటావు, నువ్వు నమ్ముకున్న యేసుకు, బైబిల్లో ఉన్న యేసుకు చాలా తేడా ఉంటుంది. నువ్వు అనుకుంటున్న యేసుకు, బైబిల్లో ఉన్న యేసుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. బైబిలే మేము చదువుతున్నాం, బైబిల్ తప్ప వేరే గ్రంథాలు చదవట్లేదు అని నువ్వు అంటావు, కానీ బైబిల్లో ఉన్న సత్యాలకు, నీ హృదయంలో విత్తబడ్డ విత్తనాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. గురుగులు విత్తుకుపోతాడు, గురుగులు విత్తి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ మనం పోరాటంలో ఉన్నాము. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో పతనం, ఫాల్ తర్వాత మనకి ఫైట్ వచ్చింది, డిస్ట్రక్షన్ తర్వాత ఫైట్ వచ్చింది, వార్ఫేర్ వచ్చింది, స్పిరిచువల్ వార్ఫేర్ వచ్చింది, అనాది కాలపు పోరాటం వచ్చింది. నాకు పోరాటం లేదండి, నేను రిలాక్స్ గా ఉంటాను, దేవుడు చాలా మంచోడు, నన్ను ఏ పోరాటం లేకుండా ప్రశాంతంగా కూర్చోబెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద సాతాను చంపేశాడు, ఇక సాతాను లేడు, నా జోలికి రాడు అన్న అభిప్రాయంతో ఉంటే మాత్రం సారీ, మోసపోయినట్టే. బైబిల్ అలా చెప్పట్లేదు, బైబిల్ అలా చెప్పట్లేదు. కాబట్టి ఆదాము, సారీ, ఆ సర్పము స్త్రీకి పోరాటం మనం ఆదిలో ఏదేనులో చూసాం. అది యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఎట్లా ఉంది? పాత నిబంధన కాలంలో పోరాటం ఎట్లా ఉంది? మొదటి శతాబ్దపు సంఘం ఎలాంటి పోరాటాలు గుండా వెళ్ళింది? 21వ శతాబ్దపు క్రైస్తవ్యం కూడా ఎలాంటి పోరాటం గుండా వెళ్ళాలి? ఈ పోరాటానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు? ఈ వ్యతిరేకంగా అడ్డుకునేవాడు ఎప్పుడు తొలగిపోతాడు? అవన్నీ బైబిల్లో చాలా స్పష్టంగా మనకి కనబడతాయి. చూద్దాం, యేసుక్రీస్తు ప్రభు కాలానికి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనం సువార్తలు చదివితే బాగా అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. సువార్తలు చదివితే ఆయన స్త్రీ సంతానం యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భవతి కుమారుని కట్టుంది అన్నది యెషయా 7:14 ప్రవచనం. కాబట్టి అట్లాగే ఆయన వచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 4:4, గలతీయులకు రాసిన పత్రిక 4:4 ఆ మాట చదువుతాం. 4:4 అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి, మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రకు లోబడ్డ వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడ్డవాడాయను. దేవుడు తన కుమారుణ్ణి స్త్రీ సంతానంగా పంపించాడు, అర్థం చేసుకోవాలి. అట్లాగే రోమిలకు రాసిన పత్రికలో కూడా ఈ మాట మనకు అర్థం కావాలి. రోమిలకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నాడంటే దేవుడు అబ్రహాముని ఉద్దేశించి, నేను నీయందు భూలోక వంశాలన్నింటినీ ఆశీర్వదిస్తాను అన్నాడు కదా. ఆయన సంతానములకు అనకుండా సంతానము అని అన్నాడు. ఆ సంతానం క్రీస్తే. కింద రాయబడ్డ మాట 4:4 రోమిలకు రాసిన పత్రిక 4:4 17వ వచనం 2వ భాగం, నిన్ను నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండిందని చెప్పి దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగినట్టు నిరీక్షణకు ఆధారమైనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. కాబట్టి మనం అదే పత్రికలో చూస్తాం. కాబట్టి సంతానమునకు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఉద్దేశించి మాట్లాడాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువే స్త్రీ సంతానము, ఆయన ద్వారానే భూలోక వంశాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. మనం కాబట్టి అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, స్త్రీ సంతానమునకును సర్ప సంతానమునకును వైరం కలగజేసేదను అన్న మాట దగ్గర. స్త్రీ సంతానము యేసుక్రీస్తు ప్రభు, సర్ప సంతానము ఎవరు అన్నది బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఎవరు సర్ప సంతానము? యేసుక్రీస్తు ప్రభు మొహమాటం లేకుండా ముఖం మీద చేయిబెట్టి సర్ప సంతానమా అని పిలిచేశాడు. దానికి వాళ్ళకి చాలా కోపం వచ్చింది. కానీ వాస్తవానికి అదే జరిగింది. వారు సర్ప సంతానంగా ఉన్నారనే వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రభు బోధలు మనకు అర్థం కావాలి. మత్తయి సువార్త 3:7 బాప్తిస్మ యోహాను మాట్లాడాడు. మత్తయి సువార్త 3:7 అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తీసం పొందవచ్చును చూచి, ఎవరు వీళ్ళు? పరిసయ్యులు, సద్దూకయ్యులు. వీళ్ళకి ధర్మశాస్త్రం తెలియదా? వాళ్ళ పనే ధర్మశాస్త్రాన్ని చదవటం, ధర్మశాస్త్రాన్ని బోధించటం. ఆ పరిసయ్యులు సద్దూకయ్యులలో అనేకులు వస్తూ ఉంటే వాళ్ళని ఏమని బాప్తిస్మిచ్చి యోహాను సంబోధించాడు? సర్ప సంతానమా, వారు దైవ సంతానం కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. మేము దేవుని సంతానము, దేవుని జనాంగము, దేవుని సేవకులము, పరిసయ్యులము, యాజకులము అని వాళ్ళు అంటారు. మేము మందిర పరిచర్య చేస్తా ఉన్నాము, ధర్మకాండంతా చేస్తున్నాము అని వాళ్ళు అంటారు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా ఆత్మదేవుడు ఏమంటున్నాడంటే, మీరు దైవ సంతానం కాదు, మీరు సర్ప సంతానం. తెలియట్లా వేషం మాత్రం దైవ సంతానం వేషంలో ఉన్నారు, రియాలిటీ మాత్రం సర్ప సంతానం. ఎవరిని? సద్దూకయ్యులను, పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మత్తయి 12:34 మత్తయి 12:34 ఈ మాట చదవాలి. 12:34 సర్ప సంతానమా, మరలా ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? వాళ్ళనే, యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, శాస్త్రుని పరిచయం ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు 34 సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? మీరు సర్ప సంతానం, మీ నోట మంచి మాటలు ఎలా వస్తాయి? పై వచనాల్లో ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? పరిసయ్యులను ఉద్దేశించి, శాస్త్రుని ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. వాళ్ళ యేసుక్రీస్తు ప్రభుని ఏమన్నారు? 24 పరిసయ్యులు ఆ మాట విని, వీడు దెయ్యాలకు అధిపతి అయిన బెయల్జెబూల్ వలనే దెయ్యాలు వల్ల కొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనేది. వాళ్ళు ఏమన్నారంటే, యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే దెయ్యాలకు అధిపతి అయిన బెయల్జెబూల్ను ఆరాధిస్తున్నాడు. దెయ్యం సంబంధి, దేవుణ్ణేమో నాటి సమాజం దెయ్యం సంబంధి అన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఏమో దేవుని సంబంధులము అని చెప్పుకుంటున్న శాస్త్రులు పరిచయం పట్టుకొనేమో ఈయనేమో సర్ప సంతానము అని కాబట్టి అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఎవరికో వాళ్ళనే, మేము దేవుని సంతానం, మేము దేవుని ప్రియమైన బిడ్డలో, మా ప్రార్థన దేవుడు వింటున్నాడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మా దేవుడికి మేమంటే ఎంత ఇష్టమో అనుకుంటున్నారు. బైబిల్లో చూడగలిగితే, బైబిల్లో చెప్పబడ్డ యేసుకు, నువ్వు అర్థం చేసుకున్న యేసుకు తేడా ఉంటే మోసపోయావు. బైబిల్లో రాయబడ్డ పరిశుద్ధాత్మనికి, నువ్వు అర్థం చేసుకున్న పరిశుద్ధాత్మకి తేడా ఉంటే మోసపోయావు. బైబిల్లో ఉన్న లేఖన సత్యాన్ని పక్కన పెట్టి నీ ఊహల్నే బైబిల్ చెబుతా ఉంటుంది అనుకుంటూ ఉంటే మోసపోయావు. మోసం అట్లానే ఉంటుంది, 100% కల్తీ ఉండదు, 50% కల్తీ ఉంటుంది. పూర్తి కల్తీ అయితే అర్థమైపోద్ది, అమ్మో ఇది మంచిది కాదని. కానీ అందులో కలిసిపోతే ఎట్లా అర్థమవుతుంది తెలియదు. ఫుడ్ అడల్టరేషన్ కోసం మాట్లాడుతూ ఉన్నారు, ఆహారపు కల్తీ. ఏం కలుపుతున్నారు ఆహారపు కల్తీలో? పిల్లలు తాగే పాల్లో యూరియా కలుపుతున్నారు, పిల్లలు తాగే పాల్లో పిండి కలుపుతున్నారు, పిల్లలు తాగే పాల్లో స్టార్చ్ కలుపుతున్నారు. తర్వాత ఆహారంలో తినే వాటిలో నూనెల్లో అన్నిటిలో కూడా రకరకాలు కలుపుతున్నారు, రంపపు పొట్టు కలుపుతున్నారు. అవన్నీ వింటా ఉంటే నిజమే ఎలా తెలుస్తుంది తెలియదు. సేమ్ కలర్ కంటితో చెప్పలేం, కల్తీని కంటితో చెప్పలేం, చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే ఉంటుంది అచ్చం, అలాగే ఉంటుంది, పోల్చుకోలేం. కాబట్టి ప్రిలరా, యేసుక్రీస్తు ప్రభు కాలానికి వస్తే మందిరం దగ్గర చాలా బాగా భక్తి జరుగుతూ ఉంది. శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు అంతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవాలయానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు దేవాలయానికి వెళ్ళగానే ఆయన రియాక్షన్ ఎంత విచిత్రంగా ఉందో, చాలా కోపం వచ్చింది, బల్లలు త్రోసేశాడు, రోకలు చల్లేశాడు, పశువులను తరిమేశాడు, పక్షులను వెళ్ళగొట్టేశాడు. ఏమన్నాడు? నా తండ్రిలను వ్యాపారపు పిల్లిగా చేశారు, మీరు బిజినెస్ చేస్తున్నారు దేవుడి పేరుతోటి, దొంగల గుహగా చేశారు, దొంగలు పడ్డారు గుళ్ళో, దొంగలు పడ్డారు ఆలయంలో, దొంగలు పడ్డారు క్రైస్తవ్యంలో, దొంగలు పడ్డారు యూదా మతంలో. ఎవరన్నారు? ప్రభు అన్నారు. ఎంత కోపం వచ్చిందో, ఎంత కోపం వచ్చిందో యేసుక్రీస్తు ప్రభు మీద వారికి. పైకి ఎలా కనబడుతున్నారు? భక్తి, దేవాలయం, ఎరుసలేము, బలులు అర్పిస్తున్నాం, ప్రజల పక్షంగా యాగాలు చేస్తున్నాం, ప్రజల పక్షంగా బలులు అర్పిస్తున్నాం, ప్రాయశ్చిత్తం చేస్తున్నాం. పైకి ఎలా కనబడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభుకి ఎలా కనబడ్డారు? బాప్తిస్మిచ్చి వ్యూహానికి ఎలా కనబడ్డారు? అపోస్తలుని పౌలుకి ఎలా కనబడ్డారంటే, దొంగలు వేషం వేసుకుని వచ్చారు, సాతాను పరిచారకులు, యేసుక్రీస్తు ప్రభు పరిచారకులు వేషం వేసుకుని వచ్చారు, నీతి పరిచారకులు వేషం వేసుకుని వచ్చారు. నిజమే, మీరు ఎలా తీసుకున్నా ఈ మాట చెప్పాలి. క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ నాయకత్వాన్ని అందరూ అలా ఉన్నారని చెప్పబోను, కానీ ఎక్కువ మాత్రం అలాగే ఉన్నారు. అది భయంకరమైన చేదైన వార్త. బైబిల్లో ఉన్న విషయాలను చూసి మనం క్రైస్తవ సమాజాన్ని బైబిల్ ప్రకారంగా చూస్తే చాలా దూరం, చాలా గ్యాప్, చాలా ఎర్రర్స్, చాలా వ్యత్యాసాలు. అబ్బే, బైబిల్లో చెప్పిన క్రైస్తవం ఇది కాదు, బైబిల్లో చెప్పబడ్డ యేసు ఈయన కాదు, బైబిల్లో చెప్పబడ్డ క్రైస్తవ జీవన విధానం ఇది కాదు, దేవుడు కోరుకుంటుంది ఇది కాదు అని సంఘాన్ని చూసి మనం మాట్లాడతాం. అది బాధ కలిగించే మాట, సంఘాన్ని చూసి మనం మాట్లాడతాం. కాబట్టి నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ఆదికాండం 3:15 వచ్చిన వైరం అది యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే కాదు, ఆయన సంతానానికి, స్త్రీ సంతానానికి. మనమందరము కూడా ఆయన సంతానం, ఆయన వారసులం. ఆ వైరం సాతానికి మాత్రమే కాదు, సాతాను సంతానానికి. సాతాను సంతానం సాక్షాత్తు యూదుల్లోకి వచ్చారు, యాజకుల్లోకి వచ్చారు, పరిసయ్యుల్లోకి వచ్చారు, కబ్జా చేశారు, స్వాధీనం చేసుకున్నారు, అధికారులు కూర్చొని మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుని సిలువు మీద చంపేటట్లుగా చేశారు, సిలువు వేయమని కేకలు పెట్టారు, బరబ్బాను విడుదల చేయమన్నారు, మాకు బరబ్బా నచ్చాడన్నారు. వాడు బందిపోడు దొంగ, మీకెట్లా నచ్చాడు? అవును, వేషం వేసుకున్నది భక్తుడు వేషం గాని దొంగలో, ఆలయంలో పడ్డ దొంగలో, వ్యాపారం చేస్తున్న దొంగలో. మీరు నా తండ్రి ఇంటిని వ్యాపార పిల్లిగా మార్చారు, ప్రభు అన్నాడు, ప్రభు అన్నాడు. కాబట్టి మనకి అర్థం కావాలి, మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభు స్త్రీ సంతానముగా, సర్పం 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 యొక్క సంతానం సర్ప సంతానంగా బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ వైరం మనకి చాలా స్పష్టంగా వాక్యంలో మనం చూడగలం. ప్రభు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 12:31 31:31 ప్రభు అన్నారు, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఎవరు? లోకాధికారి, లోకాధికారి. నేను లోకాధికారిని అన్న సాహసం ప్రభు చేయలేదు. యేసుక్రీస్తు ప్రభుకి అధికారం అవల, లోకాధికారి అని చెప్పి సాతాను కోసం మాట్లాడుతున్నాడు. ఆయనే ఒప్పుకుంటున్నాడు. లూకాసువార్త 4:5-6 వాడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ముఖం మీద చేయి చూపించి మాట్లాడుతున్నాడు. ఎవరనుకుంటున్నావు నాన్న? అలాగే మాట్లాడుతున్నాడు. లూకాసువార్త 4:5 నుంచి అప్పుడు అపవాది యేసును తీసుకుని పోయి భూలోక రాజ్యాలన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతా, ఈ రాజ్యముల మహిమ నికిచ్చును, అది నాకు అప్పగింపబడి ఉంది, అది ఎవరికి నేను ఇవ్వకూడదును, వానికి ఇత్తును, కాబట్టి నువ్వు నాకు మొక్కుతావా, ఇదంతా నీదగును, నాది రాజ్యాలు, నాది వాటి మహిమ, నాది ప్రభుత్వాలు, నాది. ఈ మాటలు జస్ట్ గా ఒక సహవాసంలో గృహదర్శనాలు పంచుకుంటే ఆ సిస్టర్ ఒప్పుకొని ఒప్పుకోదు, లేదు లేదు దేవుడే రాజు, సాతాన్ ఎందుకు రాజు అయ్యాడు, దేవుడే అంతా చేస్తున్నాడు, సాతాన్ ఏమీ చేయట్లేదు. బైబిల్ చదివితే దేవుడు అర్థమవుతాడు, దెయ్యము అర్థమవుతాడు. దేవుని సావర్నిటీని తక్కువ చేసిన మాట్లాడడం లేదు. సార్వభౌమాధికారి అనే దేవుడు ఈవెన్ సాతాను రాజ్యం మీద కూడా అధికారం కలిగి ఉన్నాడు, కానీ దాన్ని వాడడం లేదు. అనుమతి ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు, వాడు చెలరేగిపోతున్నాడు, వాడు చెలరేగిపోతున్నాడు. సాతాను నేను లోకాధికారిని అన్నాడు. నేను లోకాధికారిని కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ముందు నిలబడి యేసుక్రీస్తు ప్రభువుని ఏమంటున్నాడు, చంపేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను, సిలువేస్తాను. అబ్బే అవేం మాట్లాడడం, సింహాసనం ఇస్తాను నీకు, కిరీటం ఇస్తాను నీకు, అధికారం ఇస్తాను నీకు, రాజ్యం ఇస్తాను నీకు, మంచి పోస్టింగ్ ఇస్తాను నీకు, నువ్వేం చేయాల్సిన పనులా, చాలా సులువు, మొక్కు మొక్కు, నన్ను ఆరాధించు. ఏదేం తోటలో పండిచ్చాడు, యేసుక్రీస్తు ప్రభుకి రొట్టిస్తానన్నాడు, రొట్టేం కర్మ, మొక్కితే రాజ్యం ఇస్తానన్నాడు. ఎట్లాగ సాతాన్ని శత్రువు అని అనుకునేది మనం, ఎంత గొప్ప స్నేహితుల్లా కనబడుతున్నాడు, శ్రేయోభిలాషిలా కనబడుతున్నాడు, ఇంకా మాట్లాడాల్సి వస్తే దేవుళ్ళ కనబడుతున్నాడు. ఇస్తానంటున్నాడు, ఇస్తానంటున్నాడు, అడిగిందల్లా ఇస్తానంటున్నాడు. మొక్కితే అంత ఈ లోకరాజ్యాల మహిమ, వాటి వైభవం అంతా నాది, నీకు ఇస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు ఇక శాస్త్రులు పరిచయాలను ఉద్దేశించి కాదు, సాధారణ యూదిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటాడు, ఏమంటాడు ఆయన, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, దేవుని సంబంధులు కాదు, మీరు అపవాది సంబంధులు, మీ తండ్రి దేవుడు కాదు, అపవాదే. ఎంత కోపం వచ్చింది మనలో, మనలో ఎవరినైనా సరే మీరు దెయ్యం పిల్లలు అంటే ఎట్లా ఉంటుంది, దేవుని సంతానం అంటే బాగుంటుంది, సర్ప సంతానం అంటే ఎట్లా ఉంటుంది, అపవాది సామ్రాజ్యం అంటే ఎట్లా ఉంటుంది, ఎంత కోపం వస్తుంది. అనేశాడు ఆయన, అనేశాడు ఆయన, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. నాకు బాగా కనిపిస్తుంది, ఎట్లాగా మీ తండ్రి దురాశలు నెరవేర్చుకూరుచున్నారు, పరదేశులు, యాత్రికులు, కళ్ళ ముందు చావులు చూస్తున్నాం, ఉండడానికి భూలోకం శాశ్వతమైంది కాదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, శాశ్వత గుడారం పరలోకంలో ఉంది, మన పౌరస్థితి పరలోకంలో ఉంది, యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు, నీతిమంతులు అందరూ అక్కడికి వెళ్తారు, అది శాశ్వత రాజ్యం, నీతి నివసించే రాజ్యము, సదాకాలం ఉండే రాజ్యము, అక్కడికి వెళ్దాము అని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే అక్కడ ఒక ఫ్లాట్, హైదరాబాద్ లో ఒక ఫ్లాట్, వైజాగ్ లో ఒక ఫ్లాట్, విజయవాడలో ఒక ఫ్లాట్, కొత్తగా మార్కెట్ లోకి వస్తే కారు, తెలుగు పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద ఆశలు, పెద్ద పెద్ద ప్రయత్నాలు, దురాశలు, జానడి పొట్టకి చాలా ఎక్కువ కోరికలు, చాలా ఎక్కువ కూడబెడతా ఉన్నాం, దురాశలు ఎక్కడి నుంచి వచ్చింది, బైబిల్ అదే చెప్పిందా, బైబిల్ అదే బోధించిందా, కోరుకో కోరుకున్నదల్ల ఇస్తానని చెప్పాడు ఆయన, వద్దు అన్నాడు ఆయన, వద్దు అన్నాడు ఆయన, మితముగా ఉందాము అన్నాడు ఆయన, కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి అన్నాడు ఆయన, భూమి మీద కూర్చుకోవద్దు అన్నాడు ఆయన. దురాశలు ఎక్కడి నుంచి వచ్చాయి దురాశలు, ఎందుకు మన మన లైఫ్ స్టైల్ అలా ఉందంటే, ఆది నుండి వాడు నరహంతకుడే ఉండి సత్యమని నిలిచిన వాడు కాడు, వాని ఎందుకు సత్యమే లేదు, వాడు అబద్ధమా అన్నప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును, వాడు అబద్ధకుడు, అబద్ధములకు జనకుడు. నిజమా, మనం సత్యంలోనే బ్రతుకుతున్నావా, మనం ఏం చేసినా బైబిల్లో ఉందా అని చెక్ చేసుకుని చేస్తున్నావా, ఏదైనా చేసే ముందు అసలు దేవుడు ఏం చెప్తున్నాడు అని ఆలోచిస్తున్నావా? అబ్బే అదేం లేదు, మనం చేసేది చేస్తాం, దేవుడు మనం చేసే ప్రతి దాన్ని కూడా స్టాంప్ వేయాలి, బ్లెస్ చేయాలి, దీవించాలి, ఆశీర్వదించాలి. అబద్ధపు జీవితం కదా, మనల్ని మనం మోసం చేసుకోవడం కదా. ఎవరిని వంచడం? మనల్నే, మనల్నే. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా, నూతిలో కప్ప ఇదే లోకం అనుకున్నట్టుగా, నేను చేసేదంతా కరెక్ట్ అనుకున్నట్టుగా, అరే బైబిల్ చూడకపోతే బర్డ్ వ్యూ ఉండదు, భూత వర్తమానాలు అర్థం కావు, ఈ లైఫ్ స్టైల్ రేపు ఎట్లాంటి తీర్పులోకి వెళ్తామో అర్థం కాదు, ఇది దేవుని ఆశీర్వాదమా లేకపోతే సాతాను మోసమా అర్థం కాదు. మనతో మాట్లాడుతున్న వాళ్ళు నిజంగా మాట్లాడుతున్నారా నటిస్తున్నారా అర్థం కాదు, మనం బాగున్నామా లేకపోతే మోసపోయామా అర్థం కాదు. కాబట్టి పోరాటము అన్న మాట దగ్గర ఏదో భీకరమైన పోరాటం, భయంకరమైన పోరాటం, తలపడడం, కొట్టుకోవడం, రక్తం కాచుకోవడం, అబ్బే అది కాదు, అది కాదు. వాడి స్వభావం అది కాదు, వాడు మోసగాడు, సర్వలోకాన్ని మోసం చేసినాడు. మోసం చేయడమే, మోసం చేయడమే, మోసం చేయడమే, మోసం చేయడమే వాడి నైజం, వాడి ప్రవృత్తి. కాబట్టి ప్రిల్లరా, నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నానండి అని ఒకవేళ మీరు అనుకుంటే, నాకు ఏ పోరాటం లేదు, నాకు శత్రువు నా జోలికే రాడు, సాతానుకే నేనంటే చాలా భయము అన్న టుగాను జీవిస్తా ఉంటే ఎక్కడో మోసపోయావు. అదొక్కటి మాత్రం నేను ఈ లేఖనం దగ్గర జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎబ్రి పత్రిక 12వ అధ్యాయంలో కొన్ని మాటలు చదవాలి. మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుందని బైబిల్ మాట్లాడుతూ ఉందో అలాగే ఉందా లేదా చెక్ చేసుకోవడం కొరకు ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనము ఆవరించినందున. చాలా మంది ఉన్నారు ఆత్మీయ జీవితంలో ముందుగా పరిగెత్తిన యోధులు, చాలా మంది ఉన్నారు గొప్ప సాక్షి సమూహం. ఆహా, ఏం చేశారు? 11వ అధ్యాయం పై వచనాలు చదవడానికి వెళ్తే ఎంత బాగుంటుందో 36వ వచనం, కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిది, రంపాలతో కోయబడిది, ఖడ్గముతో చంపబడిది, గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లో, కొండల్లో, గుహల్లో, సొరంగాలు తిరుగులాడుచు సంచరించిరి, అట్టి వారికి లోకం యోగ్యమైంది కాదు. ఎందుకు అంత శ్రమ? ఎందుకు అంత వ్యతిరేకత? ఎందుకు అంత ఘోరమైన జీవితాన్ని జీవించారు? బైబిల్ అంటుంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకును ఉద్దేశించి వారందరినీ హింసిస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటలే మనం చూస్తున్నాం. హింసలు సహజంగా తీసుకొస్తాడు, అందులో ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు అని అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, అంతియొకయ, ఈకోనియ, లుస్త్ర అని పట్టణములో నాకు కలిగినట్టు హింసలు ఉపద్రవములు తెలుసుకున్నవాడే నన్ను వెంబడించితివి. అట్టి హింసను సహించి తిని గాని వాటన్నిటిలోంచి ప్రభువు నన్ను తప్పించాను. 12, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరు, నేనొక్కడనే కాదు అందరికి ఇలాగే ఉంటుంది, అందరిని ఎట్లాగే హింసిస్తాడు? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతురు. కాదు, బైబిల్ని దాటిన అనుభవాల్లో జీవించడం మంచిది కాదు. హింసలు సంఘానికి అర్థమయ్యే, సాతాను మా మార్గానికి అడ్డొస్తున్నాడు, మమ్మను మోసం చేద్దామనుకుంటున్నాడు, ఇక ఎట్లాగా ప్రభు కోసం బ్రతుకుతాం, చస్తే ప్రభు కోసం చేస్తామనుకున్నారు. వాడు తర్వాత ట్రాక్ మార్చాడు, రెండు వాడతాడు. మొదటి నుంచి వాడు వాడేది నేను అనుకుంటాను హింసల కంటే ఎక్కువగా ఆశీర్వాదాన్నే వాడతాడు. ఏదేం తోటలో ఆవుకి ఏం తక్కువ? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకేం తక్కువ? ఏం తక్కువ లేదు. కానీ ఇంకొకటి అదనంగా ఇచ్చాడు, అవసరం లేనిది పాడు చేసేదాన్ని ఇచ్చి పాడు చేశాడు, ఇచ్చి పాడు చేశాడు. కాబట్టి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుతున్న మాట ఏంటంటే గొప్ప సాక్షి సమూహం. ఏమి నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర? భక్తుల దగ్గర ఏమి నేర్చుకోవాలి? ఇస్రాయేల్ జీవితం నుంచి ఏం నేర్చుకోవాలి? ఆదిమ సంఘం నుంచి ఏమి నేర్చుకోవాలి? సంఘ చరిత్రలోంచి ఏం నేర్చుకోవాలి? ఈ రోజు ఎందుకు అమెరికాలో ఉన్న క్రైస్తవ సంఘం చచ్చిన స్థితిలోకి వచ్చింది? డెడ్లీ క్రిస్టియానిటీని క్రిస్టియన్ కంట్రీస్ లో ఎందుకు చూస్తున్నాం? ఎందుకు వాళ్ళు అలాగా దిగజారిపోతా ఉన్నారు? ఆత్మీయంగా ఎందుకు అధోపాతాలకు వెళ్తున్నారు? ఎవరు వాళ్ళని మోసం చేశారు? అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలన్న మాట దగ్గర అమ్మో అంతకంటే ఇంక మోసం ఇంకేమన్నా ఉంటుందా? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న దేశాలన్నీ బాగా అభివృద్ధి చెందాయి. మీరేమన్నా అనుకోండి, బాగా అభివృద్ధి చెందిన కాడ ఆత్మీయ జీవితం అధోపాతాలలోకి వెళ్తుంది. బాగా అభివృద్ధి చెందితే నాశనమే. ఆత్మీయ అభివృద్ధి మంచిది, ఆస్తుల అభివృద్ధి ఎప్పుడూ పాడు చేస్తుంది. దేవుని వాక్యం అదే చెప్తా ఉంది, ధనవంతులకు అపేక్షించి వారు హింసల్లో పడుదురు, శోధనలో పడుదురు. కాబట్టి ఈ సాక్షి సమూహం దగ్గర ఏం నేర్చుకోవాలి? శ్రమలు నేర్చుకోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం అదే ట్రాక్ లో వెళ్దాం, వేరే ట్రాక్ మనకొద్దు. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపం, సులువుగా చిక్కులు పెట్టు పాపం, సులువుగా చిక్కులు పెట్టు పాపం, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడ్డ పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన పరిగెట్టేశాడు, ఆయన సిలువను సహించేశాడు, అంతా ఆయన చేసేశాడు. నీకు నాకు ఇంకేమీ లేదు, జై మనకంతా జయ జీవితాన్ని ఇచ్చేశాడు, ఆరాంసే రిలాక్స్ గా కూర్చోవడం అని చెప్పి బైబుల్ చెప్పట్లేదు. ఆయన అడుగు జాడలు ఉంచి వెళ్ళాడు, ఆయన మాదిరి చూపాడు. అట్లాగే మనం వెళ్ళాలి. ఆ సాక్షి సమూహం అలాగే జీవించారు, మనము అలాగే జీవించాలి. మనము పోరాడాలి, మనము పరిగెట్టాలి. ఆ మాటలే రాయబడుతున్నాయి. ఇంకా మాట్లాడాల్సి వస్తే కింద రాయబడుతున్న మాట 4వ వచనంలో మీరు పాపముతో పోరాడుటలో రక్తం కారణంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. రాజీ పడద్దు, కాంప్రమైజ్ అవ్వద్దు, ఆగిపోవద్దు. సులువుగా చిక్కులు పెట్టి పాపం, ఏ ఒక్క పాపం దగ్గర డిస్క్రేజ్ అవ్వద్దు, హ్యాబిచ్యుయేట్ అవ్వద్దు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నీతి మంత్రి పడిన 7 మార్లు తిరిగి లెగుస్తాడు, లేవాలి. దాడి చేస్తా ఉంటాడు, పరిగెట్టాలి. బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన పుస్తకం ప్రిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్, యాత్రికుల ప్రయాణం, జాన్ బన్యన్ రైటర్. ఆయనకి ఎంత బాగా బైబిల్ అర్థమైందో. లోకాన్ని మాయా సంత అంటాడు. మాయా సంతలో కొనేవేవి కూడా కొనేవేవి కూడా నిలిచేవి కాదు, మాయా. నాశనపురానికి వెళ్తున్నాం. చాలా బాగుంటుంది, మంచి మూవీ. బైబిల్లో ఉన్న ఆత్మీయ పోరాటానికి దృశ్యరూపం. తప్పకుండా చూడండి, అర్థమవుతుంది. ఓహో, సాతాను పని, సాతాను మోసం. ఆపడానికి, అడ్డుకోవడానికి బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు చాలా చాలా తీసుకొస్తాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రేటు. దేవుని బిడ్డలు సాతాను తంత్రాలు ఎరగని వారిగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఈ ఇక్కడ ఆ పోరాటం నీకును ఆమెకును, నీ సంతానమునకు ఆమె సంతానముకు వైరం కలగజేస్తాను. ఆయన తల మీద కొడతాడు, నువ్వు మడి మీద కొడతావు. యేసుక్రీస్తు ప్రభుని కొట్టలేదా? ఎందుకు కొట్టలేదు? సిలువు కొట్టాడు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన 12 మందిని కొట్టలేదా? అవును, 12 మంది మీద కాటేశాడు. ఎప్పుడు విషం కక్కుతూనే ఉన్నాడు, దాడి చేస్తూనే ఉన్నాడు, మోసం చేస్తూనే ఉన్నాడు. చాలా మందికి మనకి ఆ హింసలు శ్రమలు పై కనబడకపోయినా కళ్ళు పొడిచి మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసి ఎంతగా మోసం చేస్తున్నాడు. ఆఖ, తయ్యేను, గెహజీ, అననీయ, సప్పీరాలు, ఇస్కరేతు, యూద, వాళ్ళకేం కష్టం వచ్చింది? ఏం కష్టం రాలా? ఆస్తులు వచ్చాయి, ఆస్తులు వచ్చాయి, ఆశీర్వాదాలు వచ్చాయి, నిండా మునిగిపోయారు, గొప్ప ఉగ్రతను తెచ్చుకున్నారు. ఆకాన్ని అయితే రాళ్ల కుప్ప, రాళ్ల కుప్ప. గెహజీకైతే గెహజీకే కాదు, గెహజీ సంతానం అంతటికి కుష్టి రోగం. ఇస్కరేత్ యూద ఉరిపోసుకొని చచ్చాడు. అననీయ సత్పీరాలు రక్తం కక్కొని చచ్చారు. ఎవరు వాళ్ళు చంపింది? దేవుడు, సాతాను కాదు. దేవుడు ఎందుకు చంపాడు? దెయ్యం పిల్లలు అయిపోయారు వాళ్ళు, దెయ్యం పిల్లలు అయిపోయారు. ఆ మాటకు వస్తే దేవుని పిల్లలుగా ఉంటే సాతాను చంపాలనుకుంటాడు. వాడు చంపి మనకు మేలు చేస్తాడు, వాడు మనం చంపి మనకు మేలు చేస్తాడు. క్రీస్తు నందు మృతు బృందు మృతులు ధన్యులు, మనకు హెల్ప్ చేసినట్టే. సాతాను పిల్లలను దేవుడు చంపుతాడు, సాతాను పిల్లలను దేవుడు చంపుతాడు. రెండవ మరణం, మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడ్డ రెండవ మరణం, కనికరం, ప్రేమ చాలు ఉండదు. ఎవరు కాపాడాలి? ఎవరు కాపాడాలి? అక్కడ ఎవరు కాపాడరు, ఎవరు కాపాడరు. కాబట్టి అర్థం చేసుకుందాం, దేవుని వాక్యం ఈ ఆత్మీయ పోరాటాన్ని బైబిల్ అంతా మాట్లాడుతుంది. కొరింథీ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదవాలి. 8వ వచనం చదవాలి. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయువాడు అపవాది సంబంధి. నేను అపవాది సంబంధిని అని ఎవరు చెప్పరు. ఈ మధ్య కాస్త ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది, ఒక టీషర్ట్ మీద డెవిల్ బొమ్మ వేసుకొని, పుర్రు బొమ్మ వేసుకొని, లూసిఫర్ అని పేరు పెట్టుకొని ఆ పేరుతో సినిమాలు చేస్తూ ఉంటే ఓహో మొత్తానికి ఛాయలు బయటకన్నా వస్తున్నాయి. చాలా కాలం ఛాయలు కూడా బయటకు రాలా, ఛాయలు కూడా బయటకు రాలా. క్రియలే, క్రియలే, పైకి ఏముండదు, క్రియలు బట్టి. నేనంటాను ఇది దేవుని క్రియ, దెయ్యం క్రియ. ఇది బైబిల్ చెప్పిన సత్క్రియలా, బైబిల్కి వ్యతిరేకమైన పాప క్రియలా? ఏ క్రియలు? క్రియలను బట్టి, ఫలాన్ని బట్టి చెట్టుని చెప్పడమే. 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధి. ఎవరు ఒప్పుకోరు? మేము అపవాది సంబంధం అంటే ఎవరు ఒప్పుకోరు? సర్ప సంతానం అంటే ఎవరు ఒప్పుకోరు? ఎవరిని అనొద్దు, ఎవరిని అనొద్దు. ముందు మనం మనం చెక్ చేసుకుంది, ఎందుకీ నేను ఏ కేటగిరీ, నా క్రియలు ఏం చెప్తున్నాయి? నేను దేవుని సంబంధిన, నేను దెయ్యం సంబంధిన? మన క్రియలు చెప్తాయి, మన క్రియలు చెప్తాయట. 2వ భాగం, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. యేసు వచ్చిందే వాడి క్రియలు లయపరచడానికి, వాడి సంబంధులందరినీ దేవుని బిడ్డలుగా తీసుకురావడానికి, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారిని బ్రతికించడానికి, విమోచించడానికి, రెస్క్యూ చేయడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు. వేరే పని ఆయన వచ్చిన మెయిన్ పని ఒకటే, మోసపోయిన వారిని మోసలో తీసుకురావడానికి, మరణ ఛాయలో ఉన్న వారికి గొప్ప అరుణోదయం, గొప్ప అరుణోదయం. వెలుగును చూశారు. ఏంటి చీకట్లో వెలుగు అంటే అర్థమేంటి? ఒకప్పుడు పేదవాళ్ళం అండి, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాం, డబ్బు వచ్చేసింది, దేవుడు మా జీవితంలో వెలిగాడు. బైబిల్లో ఎక్కడా మాట్లేదు, బైబిల్లో ఎక్కడా మాట్లేదు. అతిపెద్ద పేదరికం పాపం, సాతాను మోసం, సాతాను ఆ తంత్రాల్లో ఉండిపోవటం, నిత్య మరణం, దేవుడికి నచ్చని జీవితం, అది బైబిల్ మాట్లాడుతున్న మాటలు, అది బైబిల్ మాట్లాడుతున్న మాటలు. కాబట్టి అపవాది క్రియలు చేసేవారు అపవాది సంబంధులు. యేసు అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారందరూ కూడా అట్లానే ఉంటారు, అపవాది క్రియలను లయపరుస్తారు, అపవాది క్రియలను పసిగడతారు, చెబుతారు, చెయ్యరు. లొంగరో 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం నిలిచిన గనక వాడు పాపం చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపం చేయజాలడు, పాపం చేయజాలడు. నేనంటాను పాపం చేయజాలము. పాపం అలవాటైపోతే, పాపం మానుకోలేకపోతే ఉంటే, పాపంలో బ్రతుకుతా ఉంటే దేవుని కుమార్తెవు కావు, దేవుడు కుమారుడు కావు. మనం చేయలేం, చేసినా ఒప్పుకోకుండా ఉండలేం, చేస్తే మనశ్శాంతిగా ఉండలేం, చేసి కూడా నటించి ఉండలేం, ఒప్పుకోకుండా ఉండలేం. ఒకవేళ అలా చేస్తూ ఉన్నావు, ఆ మోసంలో ఉన్నావంటే రాసుకో, దేవుని కుమార్తెవు కావు, దేవుని కుమారుడు కావు, అపవాది పిల్లలే. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు, పాపం చేయచాలడు. 10, దీన్ని బట్టి దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరు, తేటపడును. అర్థమైపోద్ది, క్రియను బట్టి చెప్పేయచ్చు, క్రియను బట్టి చెప్పేయచ్చు. మీరేమన్నా అనుకోండి, ఇళ్లల్లో పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయా, అద్భుతం, పెద్ద పెద్ద టీవీలు, హోమ్ థియేటర్లు, సినిమా థియేటర్లు. మేము దానికోసం కాదండి సంతోషం, దానికోసం కాదా, మరి దేనికోసం? సరే, క్రియలు నీ తెలుసుగా, క్రియలు దేవుని ప్రేమించే కదా. దేవుని పాదాల దగ్గరకు వస్తున్నాం, ఉదయం వస్తున్నాం, మధ్యాహ్నం వస్తున్నాం, సాయంత్రం వస్తున్నాం. లోకం వద్దనుకుని కదా, పాపం వద్దనుకుని కదా, సాతాను మోసాలు ఉండకూడదని కదా. ఉండొద్దు, అవకాశం అవ్వద్దు, అవకాశం అవ్వద్దు. 12, మనము కయ్యిన వంటి వారమే ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, అవునా? మరి దుష్టుని సంబంధి దేవుడికి ఎట్లా అర్పణ తీసుకొచ్చాడు? తీసుకొచ్చాడు, ముందు బాగానే ఉన్నాడు, తర్వాత బుద్ధి బయటకు వచ్చింది. కయ్యిన మనకు బైబిల్లో కనబడుతున్నాడు. ఎలా కనబడతాడు? దేవునికి అర్పణ తీసుకొచ్చినాడు. ఎవరట? సర్పం సంతానం. వాడు దుష్టుని సంబంధి కాబట్టి సహోదరుని చంపాడు. ఎందుకు చంపాడు సహోదరుని? వాడి క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు మంచివి, ఓర్చుకోలేకపోయాడు, చూడలేకపోయాడు. క్రియలు, క్రియలు ఎవరు నొసటి మీద రాసుకోరు, మేము సాతాను సంతానం అని. అందరూ దేవుడి పిల్లలే, కానీ బైబిల్ అంటుంది ఆ దేవుడు బైబిల్ ఉన్న దేవుడు కాదు, లోకాన్ని నడిపిస్తున్న దేవుడు సాతాను లోకాధికారి. కావున ఈ ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. ఆత్మీయ పోరాటంలో ఎన్నడూ రాజీ పడొద్దు, మిలాఖత్ అవ్వద్దు, చేతులు కలపవద్దు, పార్టీ మారొద్దు. రక్షించబడ్డ బిడ్డ, రక్షించబడ్డ విశ్వాసి, ఆ రక్షణ నిశ్చయత, ఆ రక్షణ భాగ్యం అర్థమైతే వాడి మోసం ఈరోజు లాభంగా కనబడుతుంది, కానీ రేపు నిండా ముంచుతుంది అర్థమైతే రాజీ పడడు. రాజీ పడకూడదు. రాజీ పడితే మాత్రం మనం మన జీవితాన్ని మనమే సూసైడ్ చేసుకోవడం, మన ఆత్మీయ జీవితాన్ని మనమే సూసైడ్ చేసుకోవడం, చేతులారా మనం కనుకున్న పిల్లలకి మనమే విసుమిచ్చి చంపడం లాంటిది, మనమే ఉరిపోసి చంపడం లాంటిది, మనమే పీక కోసి చంపడం లాంటిది. ఏమి ఆవు చేయలేం మేస్తే దూడ ఒడ్డుని మేస్తదా? ఎగ్జాంపుల్ మనమేగా, మాదిరి మనమేగా, లైఫ్ స్టైల్ మందే కదా చూసేది, నేర్చుకునేది మన దగ్గరే కదా. మనలో వేషధారణ డ్రామాలు ఉంటే పిల్లలు అవే వస్తాయిగా. మనం దెయ్యాన్ని ఆరాధిస్తామంటే మన పిల్లలు దేవుడిని ఆరాధిస్తారా? క్రియలు ఎవరి సంబంధము, ఎలా ఉన్నాము? పోరాటంలో ఉన్నామా, నిద్రపోతా ఉన్నామా? పోరాటంలో ఉన్నామా, రాజీ పడిపోయామా? పోరాటంలో ఉన్నామా, ఆశీర్వాదాలు కూరుకుపోయామా? ఆ పోరాటం, ఆదిలో వచ్చిన పోరాటం, అడ్డగించేవాడు ఆయన రెండవ రాకడ వరకు ఉంటాడు. రెండవ వరకు రాకడ వరకు వాడు అనుభూతులు యక్షి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం పోరాడినది, మనం పోరాడినది అంధకార సంబంధులకు లోకనాదులతో పోరాడుతున్నాం. మన యుద్ధోపకరణాలు ఆత్మ సమ యుద్ధోపకరణాలు, మనకు పెట్టబడ్డ పేరు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడా, నాతో కూడా శ్రమపడు, పోరాడదాం. ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. బైబిల్ పక్కన పెట్టొద్దు, ప్రార్థన పక్కన పెట్టొద్దు, నోరు మూసుకొని చూస్తూ ఉండొద్దు, లోకాన్ని చూసి ఆశపడొద్దు. విశ్వాస నేత్రాలతో పరలోకాన్ని గురిగా ముందుకు కొనసాగుదాం. వాడితో పోరాడుతున్నప్పుడు ఎట్లాగెట్లాగా వాడు పనిచేస్తున్నాడు పసిగెడదాం. అపవాది తంత్రాలను ఎరిగిన వారిగా ఉందాం. అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.